ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஜெய் ஸ்ரீமன்னாராயண. பிரியா பாகவத மைத்ரி சபியுலாரா, பெத்தலாரா, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, శ్రీమత్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు, శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజ జీయరు స్వామివారు తమ జీవితకాలంలో అనేక గ్రంథాలని, అనేక వేదాంత చర్చలని దివ్యంగా కూలంకషంగా అధ్యయనం చేసినటువంటి వారు. వారి అనుభవంతో మన ఊహకు కూడా అందినటువంటి ఆధ్యాత్మిక విశేషాలని, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన దాన్ని సమన్వయపరుస్తూ ప్రశ్నోత్తరాల రూపకంగా మనకి అందజేశారు. అదే శ్రీకృష్ణార్జున సంవాదం. దాన్ని ప్రతిరోజు కొనసాగిస్తూ ఉన్నాం. నిన్నటికి 42 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 43వ భాగం. కాశ్యపహన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాగుతూ ఉన్నది. దానిలో ముఖ్యమైనటువంటి ఒకనొక శ్లోకం, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఈ విషయం దగ్గర స్వామివారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందజేస్తూ ఉన్నారు. నిన్నటికి 621 ప్రశ్న పూర్తయింది. ఈవేళ 622వ ప్రశ్నతో మళ్ళీ కొనసాగింపు. అడియన్ రామానుజ దాస దాసోహం స్వామి, నిన్న మీరు మన్నన్న కుండన్న ఒకే వస్తువు అంటారా అని దాసుడు అడిగిన దానికి ఒకే వస్తువు యొక్క వివిధ అవస్థలు అని అన్నారు. దానికి సమాధానంగా మంచు, నీరు, ఆవిరి ఇవన్నీ ఒకే వస్తువుగా కానీ వేరువేరుగా కనిపిస్తున్నాయి అని అన్నారు. అడియేన్, ఈవేళ నా ప్రశ్న, మీరు చెప్పిన వాటి యొక్క ఉపయోగాలు వేరు కదా, అందుచేత వస్తువులు వేరే వేరే అనే అనాలి అని అనుకుంటున్నాను స్వామి. చూడు, ఒక వస్త్రాన్ని కప్పుకునేందుకు ఉపయోగించావు నిన్న రాత్రి, అప్పుడు దాన్ని ఏమన్నాం దుప్పటి, దానిని ఈరోజు నువ్వు సంచిగా కుట్టించేశావు. దుప్పటి, సంచి అనేవి రెండు వస్తువులా ఒకే వస్తువా? అడియేన్, మీ చర్చ బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నా రెండు ఒకే వస్తువు అయితే కుట్టించడం అనే పని వ్యర్థమైపోతుంది కదా. ఏ, ఎందుకయ్యింది? ఉపయోగాంతరం, రూపాంతరం, నామాంతరం అనే మూడు ప్రయోజనాలు వచ్చేసాయి కదా ఇప్పుడు మనకి. కుట్టించడం వల్ల ఉపయోగం మారింది, దానికి రూపము మారింది, పేరు కూడా మారిపోయింది కదా. అడియేన్, అయితే ఒక పదార్థమే రూపాలు మారుస్తుంది అంటారా? అంటారా ఏమిటి? అవును. అడియేన్, అయితే మరి లోకంలో ఇన్ని వస్తువులు ఉన్నాయి కదా, వీటి మూల పదార్థాలు ఎన్ని అంటే నీ ఉద్దేశ్యం? అడే అడియేన్, ఇప్పుడు కుండ, పెంకులు ఈ వగైరాలవన్నీ మన్ను మూలంగా చెప్పారు, వస్త్రాలకేమో పత్తి మూలంగా చెప్పారు, అలా ఎన్ని మూలాలు ఉంటాయి అని దాసుని యొక్క ప్రశ్న. అవి మొత్తం కలిపితే 5. దాన్నే పృథివీ, అప్, తేజ, వాయు, ఆకాశం. అంటే పృథివీ అంటే ఏమిటి? మట్టి. అప్పు అంటే ద్రవం. తేజస్సు అంటే నిప్పు. వాయువు అంటే గాలి. ఆకాశం అంటే ఇగో చోటు, ఖాళీగా ఉన్న చోటంతా ఆకాశమే. వీటి నుంచే ఈ సమస్త వస్తువులు రూపాంతరం చెంది వచ్చాయి. కాబట్టి వీటిని మనం ఏమంటాం తెలుసా? పంచభూతాలు అని అంటాం. అవునా? మరి అడియేన్, కేవలము ఈ 5 నుంచే ఇన్ని రకాల, ఇన్ని లెక్కలేనన్ని వస్తువులు వచ్చాయంటారా? ఆశ్చర్యంగా ఉందే. నీకెందుకు ఆశ్చర్యం? కుండ పగిలితే ఎన్నో ముక్కలై ఒక్కోటి ఒక్కోలా వినియోగపడడం లేదు. పత్తి నుంచి ఎన్నో రకాల దారాలు తీస్తే ఎన్నో రకాల వస్త్రాలు తయారై ఎన్నో విధాలుగా ఉపయోగపడడం లేదు. అలాగే పంచభూతాలతో మొట్టమొదటి తయారైన వస్తువులు ఎన్నో రూపాంతరాలు చెందగా 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 ఈరోజు మనం జగత్తులో ఇన్ని వస్తువులను చూడగలుగుతున్నాం. అడియన్, అర్థమైంది అడియన్? ఈ ఐదు మాత్రం మూల పదార్థాలు అనుకోవచ్చు కదా స్వామి, అదేనా? ఒక దశలో వాటి వెనుకని కూడా ఇంకో వస్తువు ఉన్నది, దాన్ని ఏమంటారు తెలుసా? అహంకారం అంటారు. అంటే మనకున్న అహంకారం కాదు ఇది, దాని వెనుక మళ్ళీ మహత్తు అనేది ఉన్నది. దానికి వెనుక మూల ప్రకృతి, అంటే మూల ప్రకృతి, మహత్తు, అహంకారం, పంచభూతాలు, ఇది క్రమంగా ఉంటాయి. ఓహో అడియేన్, చివరిగా అచిత్తు అన్న ఒక్క వస్తువుకి వచ్చేసాం, అంతేనా స్వామి? ఇదే మారి మారి ఇన్నింటిగా విభిస్తోంది, అంతేనా స్వామి? అవును. అందుచేత పుట్టినవాడు చనిపోవడం, చనిపోయినవాడు పుట్టడం అంటే ఒకే వస్తువు శరీరం యొక్క రూపం మారడమే తప్ప ఇంకేమీ కాదు. శరీరం కనుక కదలడం మెదలడం చేస్తోంది, కనుక మృత్యువు జన్మ అనే పదాలు వాడి ఆశ్చర్యపోతున్నావు. కుండ పగిలి పెంకులయిందన్నా, పెంకులు మన్నుగా మారాయన్నా కూడా అంతే. అదే భాషలో చెప్పాలంటే కుండకి మృత్యువు సంభవించి పెంకులుగా జన్మెత్తింది, పెంకులకి మృత్యువు సంభవించి మన్ను జన్మ ఎత్తింది, మళ్ళీ మన్నుకి మృత్యు వస్తే కుండో ప్రవిదో మూకుడో కూజానో అలా జన్మిస్తూ ఉంటుంది. అడియాను అడియాను. కుండ వేరు శరీరాలు వేరు కదండి స్వామి. ఏ ఎందుకైనాయి, అన్నీ పంచభూతాల నుండే వచ్చాయి కదా. ఆ మాటకొస్తే అన్నీ అచిత్తు నుంచే వచ్చాయి. నిజమే స్వామి, అలా అనుకోవచ్చు, కానీ శరీరాల్లో ఆత్మలు ఉన్నాయి కదా, జీవుళ్ళు ఉన్నారు కదా, ఇవి కుండలో లేవు కదా. దానిని దీనిని ఒక్కలా ఎలా చూస్తాం స్వామి? అదే నీ సంగతి, నీకొచ్చినటువంటి విషయం సందేహం అదే, అక్కడొచ్చింది అసలు కన్ఫ్యూజన్ నీకు. అర్జునుడు కూడా ఇలాగే చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. మొదటి అధ్యాయంలో అథ చైన నిత్యజాతం అనే శ్లోకం చెప్పుకున్నాం కదా మనం, దాని నుంచి టాపిక్ మారింది అనుకున్నాం, ఒకసారి గుర్తు చేసుకోవచ్చు నువ్వు. ఆత్మ అనేది వేరే లేదు, దేహమే ఆత్మ అని అనుకున్నా దుఃఖించిన అవసరము లేదు అనే టాపిక్కే ఇంకా కంటిన్యూ అవుతోంది. ఈ శ్లోకంలో కూడా అదే గమనించవచ్చు. దేహమే ఆత్మ అనుకున్నా అచిత్తే కనుక రూపాంతరం చెందడం తప్పదు. కనుక కుండ పగిలితే నువ్వెంత దుఃఖిస్తావో దేహం మారినా అంతమాత్రం దుఃఖిస్తే చాలు. మరీ అర్జునుడిలాగా ఇంత ఇలా అవసరం లేదు. నయనం శోచితుమర్హసి అని పరమాత్మ అందుకనే చెప్పాడు. స్వపుత్ర మరణం వల్ల వచ్చే దుఃఖానికి, పరపుత్ర మరణం వలన వచ్చే దుఃఖానికి ఉండే తేడా అని కూడా మనం అనుకోవచ్చు. అడియేన్, మరి మోక్షశాస్త్రం ఇక దండకే కదా. మోక్షశాస్త్రం అనేది దేహం కన్నా వేరుగా ఆత్మ ఉన్నదని అంగీకరించినప్పుడు అది ఉంటుంది. ఈ సందర్భంలో అది అది కాదు. అడియేన్, ఇప్పుడు బాగా అర్థమైంది, కానీ ఇంకొక చిన్న అనుమానం. మోక్షం వచ్చినప్పుడు ఈ శరీరమే ఉండదు కదా. అంతవరకు శరీరాలుగా మారుతూ వచ్చిన ఆ అచిత్తు భాగం ఇంకా ఇంకో శరీరంగా మారదు కదా. అప్పుడు ఆ అచిత్తు భాగం పూర్తిగా నశించిపోయినట్లేనా స్వామి? మీరు చెప్పిన ప్రకారం ఒక వస్తువు ఇంకో వస్తువుగా మారడమే కానీ నాశనం ఉత్పత్తి అనేవి లేవు కదా. ఓహో, తెలివైన ప్రశ్నే అడిగావు నువ్వు. నేను ప్రశ్న అడుగుతాను, ముందు దానికి సమాధానం చెప్పు. అడిగాను స్వామి. అమ్మో, మీరు ప్రశ్న వేయడమా? సరే అడగండి స్వామి. ఇప్పుడు ఏనుగు శరీరంలోని జీవుడు తర్వాత జన్మలో దోమ శరీరంలోకి రావాల్సి వచ్చింది అనుకో, ఏనుగు శరీరమేగా దోమ శరీరంగా రూపాంతరం చెందాలి? కొండ పెంకులుగా మారినట్టు మరి ఏనుగు శరీరం పరిణామం వేరు, దోమ శరీర పరిణామం వేరు. అయితే కొంత అచిత్తు భాగం నశించిపోయిందా? అవునండోయ్, నాకు తోచనే లేదు ఈ విషయం. ఇంకోటి కూడాను స్వామి, దోమ నుంచి ఏనుగుకి మారినప్పుడు ఎక్స్ట్రా అచిత్తు భాగం ఎక్కడి నుండి వస్తుంది? చూసావా చూసావా, మరి ఎన్ని సందేహాలో. ఓ ఉదాహరణ విను. కుండ పగిలింది, పెంకులయింది, కొన్ని పెంకులు మాత్రమే మన్ను కింద మారాయి, మిగిలిన పెంకులుగానే ఉండిపోయాయి. ఆ మన్నుతో మళ్ళీ ప్రమిదలు తయారయ్యాయి. అయితే చటుక్కున కుండ పగిలి ప్రమిద అయ్యింది అని అనేస్తాం, కానీ నిజానికి కుండలో కొంత భాగమే ప్రమిద అయ్యింది, మిగిలిన భాగం ఇంకో వస్తువు తయారవడంలో ఎప్పుడో ఎక్కడో ఉపయోగపడవచ్చు కదా, కానీ మనకు ఆ విషయం తెలియదు. అడియన్ అడియన్. స్వామి, ఇప్పుడు బాగా అర్థమైంది. మొత్తంగా ఉన్న అచిత్తుని చూడాలి తప్ప ఒక్కో శరీరానికి సంబంధించిన అచిత్తుని లెక్క పెట్టకూడదు, అంతేనా స్వామి? వెరీ గుడ్. అంతే. అందుచేత మోక్షానికి వెళ్ళిపోయిన జీవుడి అంటే వెనకటి శరీరం కూడా అచిత్తులో ఒక భాగమైపోయి వేరే విధంగా ఎక్కడో ఎప్పుడో వినియోగంలోకి వచ్చేస్తుంది, అంతేకాని నశించదు. అడియన్ అడియన్. జాతస్యహి ధ్రువం ముచ్చు ధ్రువం జన్మ మృతస్యచ. అంటే ఇలాగా ఇన్ని విషయాలలో అవగాహన కలగాలన్నమాట. తస్మాద్ అపరిహార్యార్థే, తప్పించుకో సాధ్యం కానిది కనుక దుఃఖం అవసరం లేదంటున్నాడు కృష్ణ పరమాత్మ. అడియన్ అంతేనా? ఇసుకలో అన్నం పెట్టుకుని తింటుంటే ఇసుక రేణువులు వంటి కింద పడుతున్నాయని దుఃఖించం కదా. అలాగనే ఓహో, అలా అని కాదు, మార్పు అనేది అచిత్తుకి స్వభావం. అదే విషయం తర్వాత శ్లోకంలో కూడా వస్తోంది. ఇప్పుడు ఈ శ్లోకాన్ని చూడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరివేదన. మరొకసారి శ్లోకం చెప్పనా? అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. దీనికి అన్వయం తెలుసుకో. భారత, భూతాని అవ్యక్త ఆదీని, వ్యక్తమధ్యాని అవ్యక్త నిధనాని ఏవ తత్ర పరిదేవనా కా? అంటే అర్జున, ఈ మనుష్యాది శరీరాలు దీనికి ముందు ఎలా ఉండేవో తెలియదు, ఇక ముందు ఎలా ఉంటాయో కూడా తెలియదు. ఇప్పుడు ఉండేదే మనకు తెలుసును, అంతే. దానికి పోయి ఇంత గొప్ప విచారం ఎందుకు? అడియన్ అడియన్. ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో విచారించని వాడివి, ఇప్పుడెక్కడికో ఎలాగో వెళ్ళిపోతుందని ఎందుకయ్యా విచారం అని అంటున్నాడు పరమాత్మ అర్జునుడితో. అంతేనా స్వామి? బాగుంది. కానీ ఇలా మార్పులు చెందడమే వాటి స్వభావం అన్నమాట. మరైతే ఇంకా అయితే అనేది నీ ప్రశ్నకి అంతం ఉండదు. అయితే అంటున్నావు, అదే అడియేన్. ఇప్పుడు అర్జునుడి తరపున అడుగుతున్నాను నేను అనుకోండి, ప్రస్తుతం కనిపిస్తున్న ఈ శరీరాలు ఏ శరీరం నుంచి వచ్చాయో, తిరిగి ఏ శరీరంకి పొందబోతున్నాయో తెలియకపోయినా ప్రస్తుతం సుఖాన్ని లభింపజేసుకునేందుకు అనువుగా ఈ సాధనంగా ఈ శరీరాలు ఉన్నాయి, ఇది పోతే మరీ దుఃఖం రాదా అని దాసుని ప్రశ్న, దాసుని అనుమానం. బాగానే మాట్లాడావు. నువ్వు అర్జునుడి తరపున అడిగితే నేను కృష్ణుడి తరపున అడుగుతాను. యుద్ధం చెయ్యను, శత్రువులను చంపను, బిచ్చమెత్తుకుంటాను అంటున్నావే, శత్రువులు ఉండడం బిచ్చమెత్తుకోవడం దుఃఖాన్ని తెచ్చేవే కదా. నీ కోరిక సుఖంగా ఉండడమే అయితే శత్రు నిరసనం చేసి చక్రవర్తిత్వాన్ని పొందవలసిందే కదా. అడే నిజమే, వారి శరీరాలు పోతాయని కాదు స్వామి, సుఖ సాధనమైన నా శరీరం పోతుందనే దుఃఖం మరి నాకు ఉండదా అడియేన్? ఓహో, నిజంగా నీకు అయ్యో నా శరీరం పోతుందే అని దుఃఖం ఉంటే యుద్ధం చేసి తీరుతావు, శత్రువులను చంపి తీరుతావు. ఎందుకంటే అలా చేయకపోతే నీ శత్రువులు నీ ఈ సుఖ సాధన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా తుత్తుని ఎలువ అంటారే అలా చేసేస్తారు. అవునా? కనుక జాగ్రత్తగా అర్థం చేసుకో అని అంటూ స్వామివారు 640వ ప్రశ్నకి సమాధానాన్ని తెలియజేశారు. రేపటి రోజున 641కి ఇంకా దీన్ని కొనసాగిస్తూ తెలియజేస్తారు. ఇంతటి చక్కటి వ్యాఖ్యానాన్ని అందరికీ సులభంగా అర్థమయ్యేటట్టు, దాని గురించి మళ్ళీ మళ్ళీ సందేహాలు లేకుండా ఉండేటట్లుగా అందజేస్తున్నటువంటి స్వామివారి దివ్యచరణారవిందములకు అనేక దాసోహాలు సమర్పిస్తూ ఈ ప్రశ్నోత్తర సంవాదాన్ని శ్రవణం చేస్తున్నటువంటి అనేక భాగవతాలి అందరికీ కూడా పెరుమాళ యొక్క కృపాకటాక్షాలు ఉండాలి అని ఆశిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.